சௌந்தரியசார சர்வஸ்வம்,
மந்தஸ்மித மனோகரம், வந்தாறு ஜனமந்தாரம், வந்தே சாயி மகேஸ்வரம், துரியாதீத பதஸ்திதாம் ச கருணம் ஜானாக்னி சைலஸ்திதாம் மஜ்ஜன்மாந்தர புண்ணியபாக வசப்ராப்தம் சத்குரும் சச்சசாயீஸ்வரம், ஆலம்பேன விஹீனம் யோமாபம் பரிபூர்ணம் நிஷப்தம் குருரூபம் தத் பிரம்மஸ்புரதான்மே பரம மாகேஸ்வரஸ்வரூபுடு சச்சிதானந்த குருமூர்த்தி அயின பகவான் சச்சசாயி திவ்ய சரணாரவிந்தாலக்கு அநேகானேக நமஸ்கிருத்தலு சமர்ப்பிஸ்தூ, வேதவியாச புரோக்தமை பமர போத்தநாமாச்சக்கிருத்தமைனட்டுவண்டி ஸ்ரீமத் பாகவதல்லோ இவேள தசமஸ்கந்தம் பிரவேசிஸ்தும். தசமஸ்கந்தம் நிஜானிக்கு இது கிருஷ்ணலீலா தரங்கிணி. பகவத் தத்துவாన్ని, கிருஷ்ண சைதன்யாన్ని, கிருஷ்ண காதனி, கிருஷ்ண மகத்துனி, கிருஷ்ண மகஸ்ஸுனி, கிருஷ்ண ரோச்சிஸ்ஸுனி பரிபூர்ணங்க ஆவிஷ்கரிஞ்சினட்டுவண்டி ஒக திவ்ய பூமிகை இது. இக்கட வேதவியாசுல வாரு பாகவதம் ராசினப்புடே நிஜானிக்கு ராயாலனு அனுகொன்னதானிக்கு முந்தே வியாக்குலத்தோ கூடின மனஸ்தோ உன்னப்படு நாரதுடு வச்சி செப்பாடு, அத்யாத்ம செப்பாவு, ஜானயோகம் செப்பாவு, கர்மயோகம் செப்பாவு, கானீ பரமேஸ்வருடி யொக்க லீலலு எப்படி செப்புக்கோலேதே, ஆயன தத்துவம் செப்பாவு, கானி ஆயன எந்துக்கு வச்சாடு, எப்படி வச்சாடு, வச்சி ஏம் சேசாடு, ஒக்கொக்க பக்துனி எலா காப்பாடாடு, தனனு தானு எலா ஈ பிரபஞ்சம்லோ ஆவிஷ்கரிஞ்சுக்குன்னாடு, இன்னி விஷயாலு நுவ்வு செப்பலேது கனக பகவந்துனி யொக்க லீலனி உபாசனா மார்க்கம்லோ செய்யமன்னாடு. ஆ உபாசனா மார்க்கம்லோ பிரதானங்க சகுணோபாசனக்கு மூலமைனட்டுவண்டி அங்கவதி உபாசன, நிர்குணோபாசனக்கு மூலமைனட்டுவண்டி அன்யவதி உபாசன, சச்சசோதன தத்துவசோதனக்கு மூலமைனட்டுவண்டி சச்சவதி உபாசன, ஈ மூடு காக்க நிதானவதி உபாசனத்தோ பகவந்துனி சேவை செய்யாலி. ஈ நிதானவதி உபாசன பிராபஞ்சிக கர்ம கலாபாலலோ ஈ வெண்ண சிலக்கட்ட அனைதி நிதானவதி உபாசன மார்க்க. நெம்மதிகா வெண்ண தீயாலி, ஜாகிரத்தகா தீயாலி. மனம் எந்த ஜாகிரத்தகா ஈ பாகவதான்னி தொம்மிதி ஸ்கந்தாலு பூர்த்தி சேசுக்குன்னாமோ, இவேள ஈ தசமஸ்கந்த பிரவேசம் செய்யபோத்துனாமோ, பரீட்சன் மகாராஜு கூட சமயம் அட்டே லேது கனக ஆயனக்குன்னது 7 ரோஜுலு. வச்சி வச்சி சுகதேவுடு, சுக மகர்ஷி, சுகாவதூத ஆவரணம்லோக்கு வச்சாடு. ஆயனக்குன சமயம் கூட எந்த விலுவைனதோ பரீட்சன் மகாராஜுக்கு தெலுசு. எந்தக்கண்டே அவதூத அயினட்டுவண்டி வாடு, நிஜமைனட்டுவண்டி சத்குரு அயினட்டுவண்டி வாடு, அண்டே ஆத்மபோத சேசேட்டுவண்டி குருவு. ஏ சம்சாரி இண்ட ஒக ஆவு தக்கர பாலு பிதிக்கே சமயம் தாட்டி உண்டடானிக்கு வீரு லேது, அது ஒக நியமம். ஆ நியமம் பிரகாரம் சுகதேவுடு ஈ பாகவதம் அந்த செப்பாலி. பரீட்சன் மகாராஜ் தகிரிக்கு வச்சாடு. இதுகோ நின்னட்டு வரைக்கும் அநேகமைனட்டுவண்டி அத்யாத்ம விசேஷாலன்னி மனம் செப்புக்குன்னாம். செப்புக்கோகா 9 ஸ்கந்தாலு பூர்ணமைப்போயினை. பரீட்சன் மகாராஜுக்கு ஒக ஸ்புரண கலிகிந்தி. கலிகி ஏமடிகாடுంటే, ஸ்ரீகிருஷ்ண பரமாத்ம பாண்டவ வம்சாన్ని காப்பாடாடனி, ஆயன லீலலு லோகோத்தரமைனவனி, ஏది ఒకదానితో మరొకటి పోటి పెట్టడానికి వీరులేనివని, పోలినవి కావని అనేకమైన ఉన్నాయి కదా, ఆ కృష్ణుడి గురించి నేను వినటమే తప్ప ఆ గాథలు నాకు పూర్ణంగా అర్థం కాలేదు, అసలు ఆ కృష్ణుడు ఎందుకు వచ్చాడు, ఆయన ఎవరు అని అడిగాడు పరీక్షన్ మహారాజు. ఇవాళ మనం అడిగినట్లే కృష్ణుడు ఎవరు అంటే, కృష్ణుడు కథతో ప్రారంభం కాలే భాగవతం, అశ్వత్థామావమానంతో ప్రారంభమైంది. ఏదైనా సరే, ఏ అధ్యాత్మైనా సరే, ఒక అడుగైనా సరే, సుదీర్ఘమైనటువంటి ఒక తాపత్రయంలో నుంచో, ఒక అపజయంలో నుంచో, ఒక ఆశాభంగంలో నుంచో పుడుతుంది. శ్రీమద్ రామాయణం పుట్టడానికి, రాముడి కథ ఈ జగత్తుకు అందటానికి బోయవాడు కారణమైనాడు. మానుషాద ప్రతిష్టాంత్వమగమశాశ్వతీ సమాహ, యత్ క్రౌంచ మిథునాదేకం అవధి కామమోహితం. ఆ ఒక్క స్ఫురణ, ఆ కంటి ముందు ఆ దృశ్యం కదలగానే వాల్మీకిలో ఉన్నటువంటి, వాల్మీకి అంటే నారదుడే, వాల్మీకి అంటే ఒక దేవతా స్వరూపమే, అటువంటి వాడు వస్తే తప్ప రాముడి కథ ఈ జగత్తుకు అందటానికి వీల్లేదు. కనుక పరమ భాగవతోత్తముడైనటువంటి వ్యాసభగవానుడు అష్టాదశ పురాణాలు పూర్తి చేసి, వేద విభజన చేసి, విష్ణు సహస్రనామానికి అక్షర రూపమిచ్చి, భగవద్గీతని మొత్తం కూడా జాతికందించిన తర్వాత, ఇన్ని అయిన తర్వాత నాకు ఆనందం కలగటం లేదంటున్నాడు. మనం ఓ పుస్తకం రెండు పుస్తకాలు రాస్తే ఆనందపడిపోతున్నాం, కానీ ఆయనకు ఆనందం కలగలేదన్నాడు. పైగా ఆనందం కలగకపోతే కలగకపోయింది, మనసు ఏమిటో కలతగా ఉన్నది అన్నాడు. ఆ కలత తీరాలి అంటే భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి లీలలని పదే పదే అనుకుంటూ ఉండాలి. ఒక బాలుడు, పసిబాలుడు, ఆ దివ్య లీలలని జగత్ కళ్యాణం కోసం ఆవిష్కరించినప్పుడు, ఆ తీరుతెన్నులన్నీ కూడా అధ్యయనం చేస్తూ ఉన్నప్పుడు మనకు కలిగేటువంటి ఆ ఆనందానుభూతి ఒక పతాక స్థాయికి వెళ్ళినప్పుడు మనలో ఒక భగవంతుని యందు ప్రేమ, భక్తి, గౌరవం, అన్నింటికంటే విశ్వాసం పాదుకుంటాయి గనక ఈ దశమస్కంధం ఇక పరమ వైభవంగా ఉంటుంది భాగవతం. ఇక కృష్ణుడు కనపడాలి మనకు రోజుకొక్కసారన్నా ఇక్కడికి ఇంటికి వచ్చి వెళ్ళాలి ఆయన, ఎందుకంటే ఆయన గురించేగా మనం చెప్పుకుంటున్నది. నా గురించి ఎలా ఏమనుకుంటున్నారో ఆయనకి కాస్త ఎంక్వైరీ కావాలి, వస్తే రావచ్చు ఆయన, రానివ్వండి, వెల్కమ్ హిమ్. ఎప్పటిలాగానే ఈ శ్రీమద్ రామాయణ కల్పవృక్షం కానీ, భాగవత నవనీతం కానీ చాలా విచిత్రంగా స్వామి కొన్ని డేస్ ఆయన ఫిక్స్ చేస్తారు అని అనిపిస్తుంది. అనుకున్న క్యాలెండర్ ప్రకారం మార్చి 7న మొదలు ఇవాళకి అయిపోవాలి, కాదు ఇవాళ మొదలు పెట్టమన్నారు. ఇవాళ సరే ఎప్పుడు మనకి వీలెప్పుడంటే క్యాలెండర్ చూసి 15 అన్నాం. తీరా అదృష్టం అనండి, స్వామి అనుగ్రహం అనండి, స్వామి నిర్ణయించినటువంటి ఇవాళ ఫాల్గుణ శుద్ధ ఏకాదశి. ఒకటి, మంగళవారం పునర్వసు నక్షత్రం, ఇవాళ నేను పుట్టినరోజు, అది ఈ శరీరం ఈ ప్రపంచంలోకి ఇవాళ రోజున వచ్చింది. మరి కృష్ణుడు కూడా ఇప్పుడే పుట్టబోతున్నాడు కాసేపట్లో, ఎంత ఆనందం చూడండి, వచ్చారు. రాకుండా ఎలా ఉంటారు, రావాలి, ఆయనకి ఇక్కడే పనింది, పుడపర్తులు ఏం పనింది. ఎవరు ఆయన కోసం తప్పిస్తారో పరమాత్మ కూడా వారి కోసం వస్తూనే ఉంటారు, ఆయనకి ఒక సెకండ్ కూడా పట్టదు. కాబట్టి ఈవేళ మనం ఒక భాగవత మహాసత్రయాగంలో మనందరం కూడా ఈ తపస్సుని, ఈ ధ్యానాన్ని, ఈ మహాయోగాన్ని అనుభవించేటువంటి వేళ. స్వామి సంకల్పమాత్రం చేత ఈవేళ శ్రీకృష్ణుడి యొక్క జననంతో ప్రారంభమవుతుంది. ఇది పరమోత్కృష్టమైనది, ఆనందదాయకమైనది. ఎవరికైనా శరీరం వచ్చిన రోజు దానికి ఇంపార్టెన్స్ ఉందా లేదా కాదు, ఇటువంటి భాగవతంలో ఉండటం అనేది అదృష్టం. అది అది రేపు 22వ తారీఖు 24వ తారీఖు వచ్చింది, ఏం చేస్తాం, మన ఇంట్లో మనం కూర్చుంటాం. ఈ సాయంత్రం ఇలా స్వామి భావనలో, కృష్ణ భావనలో, ఒక చైతన్యంలో మన తపోభూమికి నిరంతరం కొనసాగేటువంటి ఒక సన్నివేశం కాబట్టి స్వామికి మరొక్కసారి మనందరం కూడా చక్కగా నమస్కరిస్తూ, పరీక్షన్ మహారాజులం అన్నమాట మనం. శుకదేవుడు వస్తాడు, వచ్చి ఆయన బోధించాలి. శుకదేవుడే చెప్పాలి, పరీక్షన్ మహారాజే వినాలి, వ్యాసుల వారే రాయాలి, కృష్ణుడే రాయించాలి. ఇది భాగవతంలో 4 మూలాలు. ఇందులో ఎవరికంటే ఎవరు అధికమంటే, కృష్ణుడు లేని వ్యాసుడు లేడు, కృష్ణుడు లేని శుకుడు లేడు, కృష్ణుడు లేని భాగవతోత్తములు లేరు, అసలు భాగవతమే లేదు. కాబట్టి ఈ పరిపూర్ణమైనటువంటి కృష్ణ చైతన్య వాహికలో ఈ పరమాత్మ వచ్చినటువంటి ఈ సన్మంగళ వేళ ఎటువంటిది అంటే, అసలు పరమేశ్వరుడు ఎందుకు వస్తాడు అని అడిగాడు పరీక్షన్ మహారాజు. ఆయనకి ఇక్కడేం పని ఉంది అన్నాడు. ఆయన ఎక్కడో ఉంటాడు కదా, ఇంతకు ముందున్న పురాణాలన్నీ నేను విన్నాను, భగవతోత్తములు చెప్పగా చెప్పగా వింటూనే ఉన్నాను, ఆయనకి ఇక్కడేం పని ఉన్నది అన్నాడు. ఆయన అన్నాడు సుఖదేవుడు, అసలు ఆయనకి అక్కడ ఏం పని లేదు, ఉన్న పని అంతా ఇక్కడే అన్నాడు. ఏమిటయ్యా పని అంటే, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సంభవామి, నేనే వస్తా అన్నాడు. ఆ నేనే వచ్చేవాడిది ప్రసవం కాదు, ఎవరో తెస్తే ప్రసవం, ఆ నేనే రావటమే ప్రభవం. శ్రీరామచంద్రుడు శ్రీ విష్ణు మహస్సంతా కూడా ఎలా పాయస ప్రవేశం జరిగిందో, కృష్ణ చైతన్యంలోకి వచ్చేప్పటికీ ఇది లీలాస్వరూపం కాబట్టి, మహిమాస్వరూపం కాబట్టి, అఖండమైనటువంటి జ్ఞానస్వరూపం కాబట్టి, యోగేశ్వర స్వరూపం కాబట్టి, యోగీశ్వరుడు వేరు, యోగేశ్వరుడు వేరు. కృష్ణుడు కేవల యోగీశ్వరుడు కాడు, యోగేశ్వరుడు అంటే యోగుల మహాయోగులందరికీ కూడా ఈశ్వరుడు. యోగీశ్వరుడు అంటే యోగులలో శ్రేష్ఠుడు అని అర్థం. ఆయన యోగులలో శ్రేష్ఠుడు కాదు, శ్రేష్టమైన యోగులందరికీ మూలమైన వాడు శ్రీకృష్ణ పరమాత్మ. కనుకనే ఆయన యోగేశ్వర కృష్ణ, నాట్ యోగీశ్వర కృష్ణ. ఎత్ర యోగేశ్వర కృష్ణో తత్ర పార్థోధనుర్ధర తత్ర శ్రీ విజయోభూతి ధ్రువారీ తిర్మ తిర్మమ. దాంతోనే భగవద్గీత పూర్ణమైపోతుంది. సరే, సుఖదేవుడు చెప్తున్నాడు ఏమన్నాడంటే, ధర్మం స్థాపించబడాలి అంటే ఎవడో ఒకటి రావాలి. ఎవడో మనబోటి వాడు వస్తే ధర్మం ఎలా నిలబడుతుంది? మనమంతా ధర్మం ఆచరించటం లేదు గనక ఆయన ఈ లోకానికి వచ్చి ధర్మాచరణ చేయవలసిన అవసరం ఏర్పడింది గనక ఆయన వచ్చాడు. అందుకనే కృష్ణ భగవానుడు తర్వాత తర్వాత, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం అన్నాడు మళ్ళీ. అంటే ఎప్పుడెప్పుడు చేయవలసిన ధర్మం వెనకబడిపోతుందో, దానికి ఒక హాని గ్లాని జరుగుతుందో, మళ్ళీ ఆ ధర్మ సంస్థాపన చేసి, జనజాగృతి చేసి, జనకళ్యాణం చేసి, స్వధర్మం వైపు అంటే ఆత్మనిష్ట వైపు నడిపించటానికి నన్ను నేనే సృష్టించుకుంటాను, నా అంతట నేనే వస్తాను, సంభవామి సృజామ్యహం, నన్ను నేనే సృష్టించుకుంటాను. మరి నీ అంతట నువ్వు వస్తావంటే నిన్ను ఎవడయ్యా సృష్టించేదంటే, వాడెవడు లేడు, నేనే వస్తానన్నాడు. నన్ను నేనే సృష్టించుకోవాలి అన్నాడు. కాబట్టి ఈ యదాయదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత. కాబట్టి భారతదేశంలో ఇవాళ ఓ కృష్ణుడు అవసరం ఏర్పడింది. ఓ శతాబ్దం కింద, ఓ 100 ఏళ్ల క్రితం, ఎవరో కొంతమంది తపస్సు చేశారు. దేవుడు అవనీ సంచారం చేస్తే బాగుండును అని వాళ్ళకు అనిపించింది, దేవుడికి కూడా అనిపించింది. నేను వెళ్ళకపోతే ఇదేదో సక్రమంగా ఉండదేమో అని ఆయనకు అనిపించింది. ఆయనే 23 నవంబర్ 1926 మహాకృష్ణ చైతన్యంగా, సత్యసాయి భగవానుడుగా, శ్రీ మహావిష్ణువు యొక్క చతుర్భుజాలు, 4 భుజాలు ఆయనకుంటే, ఈయన కూడా చతురబాహో చతుర్భుజ అని చతురమైనటువంటి 2 బాహువులతో వచ్చారు. దివ్యమైనటువంటి గురుపాదుకలతో వచ్చారు. సంపూర్ణమైనటువంటి కలియుగానికి దత్తమైనటువంటి, అధీనమైనటువంటి దత్తశక్తిగా వచ్చారు. సర్వగురు సమ్మేళనంగా వచ్చారు. సర్వదేవతల యొక్క ఆస్పెక్ట్స్ అన్ని ఒక చోట రాసిపోస్తే ఒక మూలమైన స్థూలమైన సగుణ స్వరూపంగా వచ్చారు. కనుక స్వామిని ధర్మపరంగా విచారణ చేసినప్పుడు, అంటే స్వామి మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ అన్నప్పుడు, అది ఆ ధర్మాచరణ ఈ 86 సంవత్సరాల్లో ఎక్కడా ఏ రకమైనటువంటి తేడా లేకుండా ఎట్లా ఉత్తమ జీవితాన్ని గడపాలో తన జీవన విధానం ద్వారా చూపించినప్పుడు, అది రామావతారంలో ఉన్నటువంటి ఆ ధార్మిక శబ్దానికి స్వామి ఒక సంకేతం. అందుకనే సాయి కృష్ణ లేదు మనం అనుకోవటమే, ఉన్నది సాయి రామ. ఈ రామశబ్దం విష్ణువుకే చాలా ఇష్టంట. అందుకని ఆయన ఏం చేశాడంటే, శ్రీరామచంద్రుడు వచ్చాడు కదా, శ్రీరామచంద్రుడు మన మంత్రాలు అంటామే మమ అనుకోండి అంటుంటారు, అట్లాగే ఆయనకి ఆ రామశబ్దం మహా ఇష్టం గనక విష్ణుమూర్తి కనిపించిందిట, నేను ఎవరిని ఆ పేరుతో పిలవాలి అని. పరశురామ భార్గవ రామ అని పేరు పెట్టుకొని ఉండి తెచ్చుకున్నాడు ఒక అంశం. ఆయన పిలవాలి అనుకున్నప్పుడు పరశురామ భార్గవరామ పైకి తలుచుకున్నా లోపల అనుకున్నా ఆ రామశబ్దం ఆయనకి ఏర్పడింది. అలాగే శ్రీకృష్ణ పరమాత్మ ఈ జగత్తులోకి వచ్చినప్పుడు రామశబ్దం ఆయన్ని వదిలిపెట్టలే, కనుకనే బలరాముడు తన సహోదరుడుగా తెచ్చుకున్నాడు ఆయన. ఆ బలరాముడు సంకర్షణ స్వరూపం కాబట్టి బలమైన వాడు దృఢమైనటువంటి వాడు ఎవడు వాడు అంటే ఆదిశేషువే వెంబడి తెచ్చుకుంటాడు ఆయన. గోకులంలో ఉన్నటువంటి ఆ బృందావన ఆత్మలన్నింటికీ కూడా ఒక రమయతీతి రామః రమింపజేసేటువంటి వాడు గనక ఆయనకి రామశబ్దాన్ని కూడా కలిపారు. కాపలా వేస్తాడు గనక ఎవరికి ఏ నష్టం రాకుండా కృష్ణుడు ఉన్న ప్రదేశం వెళ్ళిపోయి ఎక్కడికో వెళ్ళిపోయినా అంటిపెట్టుకుని ఉన్నటువంటి వాడు బలరాముడు గనక ఆయనకి బలరాముడు అని పేరు పెట్టారు. కాబట్టి బలరాముడు ఎవరు అంటే విష్ణువు యొక్క అంశయే. అయితే రామావతారంలో విష్ణువు యొక్క శక్తి అంతా కూడా పాయస ప్రవేశం చేసింది, విష్ణు తేజం అంతా కూడా. అందుకని అది మాయా మానుష విగ్రహ స్వరూపం. రాముడు మాయకు లోబడ్డట్టుగా ఉంటాడు, మాయను దాటి వెళ్లే ప్రయత్నము చెయ్యడు. విధి ఎట్లా నడిపిస్తే ఆయన తన జీవితాన్ని అట్లా నడుపుతాడు. మనవలే ఒక కష్టాన్ని ఎదుర్కొంటాడు, విలపిస్తాడు, విలపించినట్లుంటాడు, సదా ఆనంద చిత్తుడై ఉంటాడు. మనీషాయత్త చిత్తమైనటువంటి ఒక స్థితిలో, జ్ఞానాధిక్యమైన స్థితిలో ఉంటాడు. కానీ మానవుడు వెల సంచారం చేస్తాడు, చేస్తున్నా మహిమలు చేస్తాడు. ఎవరన్నా వచ్చి మీరు మంచి మహిమ చేశారంటే నాకేం తెలియదు అంటాడు, నేను మానవుడిని అంటాడు. అది రామతత్వం. కనుక పరమేశ్వరుడి యొక్క శక్తి పాయస ప్రవేశం చేయటానికి మూల కారణం ఏమిటి అంటే వస్తువునందు దాగి ఉన్నటువంటి ఆ మహిత శక్తి రామచంద్ర ప్రభు. ఇక శ్రీకృష్ణుడా, ఇది లీలాతాండవం. ఇది లీల లేకుండా కృష్ణుడి యొక్క చైతన్యం ఆవిష్కరణ జరగల. అసలు చెరసాలలో పుడుతూనే ప్రభవిస్తూనే తల్లిదండ్రులకు నిజరూప దర్శనం ఇచ్చాడు ఆయన. అటువంటి మహాత్ముడు ఆయన. తల్లిదండ్రులు దిగ్భ్రాంతికి లోనైనారు. కనుకనే తాను తనకంటే ఒక అన్న ఉండాలి కనుక, ముందు పుట్టాలి గనక, యోగమాయలో ఉన్నటువంటి ఒక భాగాన్ని రోహిణీ గర్భ ప్రవేశం చేయించాడు పరమాత్మ. అంటే తనకంటే ముందుంటే తప్ప వాడు అన్నగారు కాలేడు కనుక బలరాముడిని ముందు పంపాడు. ముందే నిర్ణయం చేశాడు, నేను దేవకీ గర్భంలో పుడతానన్నాడు. ఆ దేవకీ వసుదేవులు ఇద్దరు ఎవరంటే ఒక జన్మలో సుతాపుడు పృష్ణి అనబడేటువంటి ఉత్తమ దంపతులు వాళ్ళు. వాళ్లే తర్వాత కాలంలో వామనావతార ఘట్టంలో అదితి కశ్యపుడే మళ్ళీ వాళ్ళిద్దరు. ఆ ఇద్దరే వసుదేవుడు దేవకి. అలాగే రామాయణ కాలంలో కూడా ఆ కౌసల్య ఆ దశరథుడు ఎవరంటే మళ్ళీ అదితి కశ్యపుడే. ఆ అంశలు ఎట్లాగైతే తల్లిదండ్రుల యొక్క ఆ లీనియేజ్ ఎట్లా వస్తున్నది అంటే పరమాత్మ తన తల్లిదండ్రులను కూడా మూలాలు మార్చుకోకుండానే ఉన్నాడు. అందుకనే స్వామి అవతారంలో కూడా భరద్వాజ గోత్రంలోనే నేను ఈ మూడు అవతారాలు వస్తాయని ప్రకటన చేశారు. గోత్రం మారలే, కుదురు మారలే. కాబట్టి ఆ మూడు అలాగే రావలసిందే. రేపు ప్రేమసాయి వచ్చినా ఆ భరద్వాజ గోత్రంలో రావలసిందే. మరి ఆ గోత్రమే ఎందుకు ఎన్నుకున్నారయ్యా అంటే భరద్వాజ మహర్షి యొక్క చిత్తమంతా కూడా పరమాత్మ ఎందే లగ్నమై ఉన్నది. అందరూ తపస్సు చేశారు కామ్యం కోసం, ఇది కావాలి అది కావాలని. ఒక్క భరద్వాజుడు మాత్రం పరమాత్మ తత్వాన్ని ఎరగాలని చేశాడు గనక ఆ భరద్వాజ గోత్రంలో సాయిత్రయీ మూడు అవతారాలు వస్తాయి. నాలుగో అవతారం లేదు. షిరిడీ సాయి, సత్యసాయి, ప్రేమసాయి కనుక అది సాయిత్రయీ. అలాగే ఈ శ్రీకృష్ణ పరమాత్మ అనేక మంది వెళ్ళి ముందు బ్రహ్మదేవుడిని అడిగారు, రుద్రాదుల్ని అడిగారు, ఈ భూభారం వహించాలి, అనేకమైనటువంటి అరాచకాలు అనాచారాలు జరుగుతున్నాయి, ఎవరొస్తారు అన్నప్పుడు ఆ రాదగినవాడు రావలసిన వాడు నారాయణమూర్తి గనక క్షీరసాగరంలో కూర్చొనున్నాడు ఆయన హాయిగా. ఏం తెలియనట్లు కానీ ఎవరన్నా వచ్చి అడిగితే బయలుదేరుదామన్నట్లు. అంటే యోగం సంభవించాలి, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఉదాత్తమైనటువంటి స్థితులు కలగవు. ఆ యోగం సంభవించినప్పుడు వీళ్ళంతా వెళ్ళారు. దాన్ని శుకదేవుడిగా వర్ణించి శ్రీకృష్ణ కథని ఆ శుకదేవుడికి ఎవరు చెప్పారంటే తండ్రి గురువు అయినటువంటి వేదవ్యాసుల వారు చెప్పారు. వేదవ్యాసుల వారు ఎక్కడ డీవియేషన్ లేకుండా అక్షర సత్యంగా భాగవతాన్ని బోధించాడు శుకదేవుడికి. శుకదేవుడు కూడా కల్పనలు కానీ ఒక చాతుర్యం కానీ లేకుండా యథార్థమైనటువంటి ఒక ఆధ్యాత్మిక బోధని 9 స్కంధాలలో నడిపి దశమస్కంధంలోకి వచ్చేప్పటికీ కృష్ణ లీలా వైభవాన్ని పరమాద్భుతంగా ఆవిష్కరించాడు. ఆ ఆవిష్కరించినటువంటి సన్నివేశంలోకి మనం ఇవాళ వెళ్ళాలి. కనుక శ్రీరామచంద్రుడు మాయా మానుష విగ్రహ స్వరూపం అది. శ్రీకృష్ణుడు మాయా మానుష విగ్రహస్వరూపానికి ముందు లీలా మాయా మానుష విగ్రహస్వరూపం. లీలలు చెప్పి చేశాడు ఈయన, చేసిందల్లా నేనేనన్నాడు. కర్తృత్వం వహించాడీన, కర్తృత్వం నాది కాదన్నాడు ఆయన. అంతే, ఒక్కొక్క యాస్పెక్ట్ ఒక్కో అవతారానికి ఉంటుంది. రాముడులాగానే కృష్ణుడు ఉండటానికి వీలు లేదు. అలాగే ఉండేట్టయితే రాముడు రానక్కర్లేదు, మళ్ళీ వచ్చిన వాడు వెళ్ళక్కర్లేదు. రాముడు వెళ్ళాడు, కృష్ణుడు వచ్చాడంటే కృష్ణుడు కృష్ణుడుగానే రావాలి. అందుకనే అధ్యాత్మలో ఒక గురువును మరొక గురువుతో మనం పోల్చకూడదు, అది తప్పు. ఎందుకంటే వీఆర్ నాట్ సపోజ్డ్ టు ప్రొనౌన్స్ ఆన్ ది అదర్. మహాసుదర్శన చక్రంలో ఏ పన్నుకి ఆ పన్నే బలవత్తరమైంది. ఏది మనకు అవసరం అనేది ఆ చక్రం తిరిగినప్పుడు అది మన దగ్గరికి వస్తాయి. ఆ గురువు కాసేపు వెలుగో ఏదో పారిస్తాడు, కాసేపు ఉంచుతాడు. ఉంచి చక్రం చూడండి, అలా తిరగగానే హైయెస్ట్ లెవెల్ నెక్స్ట్ స్టేజ్కి తీసుకెళ్ళటానికి రెండో గురువు అక్కడ కాచుకొని ఉంటాడు. ఇది గురువులను మనం మార్చటం కాదు, గురువులే మారుతూ ఉంటారు. ఆ మారుతున్నటువంటి గురువులు సాధకుడి యొక్క అధ్యాత్మ స్థితిని బట్టి వెళుతూ ఉంటారు. అసలు వెళ్ళటం వెళ్ళటమే పరమాత్మ దగ్గరకు వెళ్ళి ఆ అనుభవం పొందిన వాళ్ళ సంగతి ఏమిటంటే వాళ్ళకు కూడా ఉందిగా, మిగతావన్నీ ఎలా ఉన్నాయో ఒకసారి చూసొద్దామని. కాబట్టి ఈ గురువుల యొక్క సంపర్కాలన్నీ కూడా కలుగుతాయి. కానీ జ్ఞాని అయినటువంటి వాడు, అధ్యాత్మలో నిలకడ చెందినటువంటి వాడు, నిత్య తత్వానుసంధాని అయినటువంటి వాడు, ఆత్మానుసంధాన స్ఫూర్తితో జీవితాన్ని పండించుకునేటువంటి వాడు, పరమోత్కృష్టమైనటువంటి ఆ జ్ఞానాధిక్యమైన స్థితిలో మనీషాయత్త చిత్తాన్ని నిర్మాణం చేసుకుని, మనీష అంటే ప్రజ్ఞ, ఉదాత్తమైన ప్రజ్ఞ అనుకున్నాం, దానికి జ్ఞానానికి అతీతమైనటువంటి స్థాయిలో దాన్ని నిలబెట్టుకోవాలి. జ్ఞానానికి అతీతమైనటువంటి స్థాయి ఎవరి దగ్గర ఉన్నదంటే ఒక్క పరమాత్మ దగ్గర ఉన్నది గనకనే. అందుకనే ఆయన మనం ఏమన్నా అంటే తుర్యాతీత పదస్థిత, తుర్యానికి అతీతమది. తుర్యం దాకా అందరూ వెళ్ళగలరు సాధన చేస్తే, ఆ అతీత స్థాయికి మనం వెళ్ళలేము, ఆయన లాగాలి. సకరుణం అక్కడ ఉన్నప్పుడు ఏం చేస్తాడంటే కరుణాస్ఫూరకంగా ఉంటాడు, ఏం చెప్పడు. ఎందుకని, అడిగి పొందేవన్నీ వరాలే, ఇది కావాలి అది కావాలి, ఆ పటం ముందు నుంచొని దానికి ఉత్తరం రాసి దాని మీద ఆయనకు పరీక్ష పెట్టి దాని మీద పువ్వు పడితే ఉన్నట్టు పువ్వు పడకపోతే లేనట్టు ఇవన్నీ మనం కల్పించుకున్నవి, అవన్నీ దాటాలి, అది సకరుణం. ఎక్కడ ఉన్నది, జ్ఞానాగ్ని శైలస్థితం, జ్ఞానం అనేటువంటి నిప్పుల కొండ మీద చిట్ట చివర ఆయన కూర్చొని ఉన్నాడు. మనం ఏమంటున్నాడంటే ఆ దారిన నడిచి రమ్మంటున్నాడు. ఎందుకు నడిచి రావాలి, ఆయనకి దయ ఉండాలి కదా, మన ఎందుకు మనం పిల్లలం కదా. ఇంత నిప్పుల మీద నడిపించాలి అంటే కర్మలు మరి ఎవరు దగ్ధం చేయాలి, నీవి నువ్వే దగ్ధం చేయాలి. కాబట్టి ఆ అధ్యాత్మ ప్రయాణంలో ప్రస్థానంలో నీ కర్మలన్నీ కూడా దగ్ధమవుతాయి. కర్మలంటే పాపకర్మల, పుణ్యము కర్మే కదా, అది కూడా దగ్ధం కావాలన్నాడు. పుణ్యకర్మ గనక దగ్ధం కాకపోతే మళ్ళీ జన్మ ఎత్తాలన్నారు వివేక చూడమణిలో శంకర భగవత్పాదులు. ఐహికానందం దగ్గర ఆగిన వాడు ఆముష్మికం అందుకోవాలి, ఆముష్మికం అందుకున్నవాడు కైవల్యానందానికి వెళ్ళాలి. ఆ కైవల్య ఆనంద తారక స్థితిలోకి నడిపించటానికి పరమేశ్వరుడు అక్కడ జ్ఞానాగ్ని శైలస్థిత. నిజమే, ఇవన్నీ మీకెలా తెలుసు, ఎక్కడున్నాయి, శాస్త్ర ప్రమాణం ఏమిటి ఉందా, ఏదన్నా వేదంలో ఉపనిషత్తులో 2 శ్లోకాలు చెప్పి దీనికి అర్థం చెప్పండి అని అంటే, మన జన్మాంతర పుణ్యపాకవశత్ ప్రాప్తం, ఎన్ని జన్మలు ఎత్తాడో ఈ జీవుడు, ఎందరు మహాత్ముల్ని దర్శనం చేశాడో, ఎన్నెన్ని అవతారాలతో కూడి ఉన్నాడో, ఎరుక లేదు జీవికి. కాబట్టి ఆ జన్మాంతర పుణ్యపాక, అది పుణ్యం పరిపాకం చెందింది, అది పండింది. కనుక నువ్వు నాకు సద్గురువైనావయ్యా సత్యసాయీశ్వర అన్న అది స్వామి. మామూలు భౌతిక స్థాయిలో చూస్తే ఈశ్వరమ్మ కొడుకు పుట్టపర్తిలో పుట్టారు, ఏదో 14 ఏట పూలు జల్లారు, అదంతా మామూలు కథ. మానసిక స్థాయిలో విచారణ చేసినప్పుడు సర్వశాస్త్ర సమ్మతమైన వేద సమ్మతమైనటువంటి మాటలన్నీ ఆయన నోటి నుంచి వచ్చే ఉన్నాయి అక్కడ. కాకపోతే ఆ ప్రజెంటేషన్ వేరు, ఆయన చెప్పింది వేరు. చిన్న ఉదాహరణ చెప్తా. రుద్ర ప్రశ్న చదువుతాం అంటే ఏంటో నమ్మకం. నమ్మకం అంటే ఏం లేదు, నమస్కరిస్తున్నాను అనటం. చమకం అంటే మళ్ళీ ఏదైనా పెద్దదేం కాదు, నీతో కూడి ఉన్నాను అని అర్థం. నీతో నమస్కరిస్తున్నాను, నీతో కూడి ఉన్నాను, అదే నమ్మకం చమకం. దానిలో రుద్ర ప్రశ్నలో చాలా ప్రధానమైనటువంటి ఒకటి ఉన్నది. దుఃఖం తెప్పించేవాడా, దుఃఖం తప్పించేవాడా నీకు నమస్కారం అన్నాడు వాడు రుద్రం. ఆ రుద్రం మామూలుగా మన స్టాండర్డ్ ప్రకారం చూసిన స్వామి కంటే చాలా కొన్ని వేల లక్షల సంవత్సరాలు ముందు పుట్టినటువంటి మాట అది. కానీ స్వామి దుఃఖం అనే మాట అనకుండా కన్నీరు తెప్పించేది నేనే, కన్నీరు తప్పించేది నేనేనన్నారు. అది సమన్వయం చేయాలి. ఊరికే రుద్రం లొడలొడ చదివినట్లయితే దానివల్ల నేను ముక్తేం రాదు, అర్థం ఎరగాలి. ఆ రుద్ర ప్రశ్నలో పూర్ణమైనటువంటి విషయాలు ఉన్నాయి. వాటిని చదువుతూ ఉన్నప్పుడు ఈ స్వామి మనకేం చెప్పారు, ఓహో ఆ రోజున ఈ మాట ఇట్లా అన్నారు కదా, బ్రహ్మ పదార్థం అంటే ఏమిటి, బ్రహ్మ పదార్థం అంటే ఏమిటంటే 100 పేజీలు రాయాలి. స్వామి ఒక్క లైన్లో చెప్పారు, దేనిని ఈ కనులు చూడలేవో, దేని వలన ఈ కనులు చూడగలుగుతున్నాయో అది బ్రహ్మ పదార్థం అన్నారు. అంటే ఆ కంటి వెనక ఉన్నటువంటి ఆ స్థూలమైనటువంటి ఆ పరమాత్మ యొక్క, దాన్ని మనం చిచ్చక్తి అని వాడతాం, చిత్తశక్తి. ఆ చిచ్చక్తి యొక్క స్వరూపమే పరమాత్మ. ఆ పరమాత్మ ఎన్ని రకాలుగా తనను తాను ఆవిష్కరించుకున్నాడో ఆ కథాకథనంలోకి మనం చక్కగా ప్రవేశం చేయాలి. ఈ దశమస్కంధంలో చూడండి, ఇంగ్రీడియంట్స్ అన్ని మంచివి దొరికాయనుకోండి. ఓ వంటగాడు, గజ వంటగాడిని పిలిచాం మన ఇంట్లో పెళ్ళి. వాడికి 500 మందికి నువ్వు భోజనం తయారు బ్రహ్మాండంగా చేయాలా, ఇంతవరకు చేయనటువంటివి చేయాలి అనగానే వాడు ఏమంటా అంటే, నేను చేస్తాను చెయ్యను చెప్పడు. ఆ గజ వంటగాడు అంటాడు, మీరు నాకు పదార్థాలు ఇస్తున్నారా, నేను తెచ్చుకోవాలా చెప్పండి అంటాడు. మేము తెచ్చేసాం, నువ్వు తెస్తే మోసం చేస్తావని భయమేసి మేమే తెచ్చాం, అది కదా నమ్మం మనం ఎవడిని అది అని అంటాం. అనగానే వాడు ఆ వస్తువును చూస్తాడు, మీరు తెచ్చిన వస్తువుల ప్రకారం వంట చేస్తాను అంటాడు. అది కిటుకు. మనం లోభించావా వంటలో లోపం ఏర్పడుతుంది. పోతరామాచ్యుడికి అసలే భక్తి ఎక్కువ, మహాభక్తుడు భాగవతుడు, ఆయనకి ఇప్పటికి అవకాశం వచ్చింది. ఏ అవకాశం వచ్చింది, కృష్ణుడు గురించి చెప్పాలి. ఇహ చెలరేగాడు ఆయన, కవితా సామాగ్రి అంతా కూడా దగ్గర పెట్టుకున్నాడు. ఎన్ని రకాల వర్ణించవచ్చునో, ఎన్ని నడకలు సాగించవచ్చునో, ఎంత సుభగ శయ్యతో శైలితో పరమాత్మని ఆవిష్కరించుకోవచ్చునో, దర్శనం చేయవచ్చునో, దర్శనం చేయవలసి ఉన్నదో, ఆ కృష్ణుడి యొక్క లావణ్యం ఏమిటో, ఆ కృష్ణుడి యొక్క శక్తి ఏమిటో ఇక బంగారు పోతనామాచ్యుడికి మహదానందం కలిగింది. ఎలా కలిగింది, కృష్ణుడిని ఆయన చూడలేదే, శివోపాసకుడు కదా, కృష్ణుడు గురించి పెద్దగా విషయాలు ఏమైనా తెలియవు కదా దగ్గర అంటే, సాక్షాత్తు రామచంద్ర ప్రభువే వచ్చి భాగవతం రాయి అన్న తర్వాత పోతన రాస్తాడా, రాసేది సాక్షాత్తు రామచంద్ర ప్రభువే. ఇక రాముడే తన కథ రాస్తున్నప్పుడు ప్రపంచంలో 288 రామాయణాలు అన్ని భాషల్లో ఉన్నాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క శైలీ విన్యాసం, దేన్ని ఇంకో దానికి తక్కువ చేయటానికి వీల్లేదు. కానీ సాక్షాత్తు పరబ్రహ్మస్వరూపమైనటువంటి స్వామి రాసినటువంటి రామకథారసవాహిని వీటన్నింటినీ కూడా శిఖర స్థాయిలో నిలబడుతుంది. ఎందుకనంటే పరమాత్మే స్వయంగా రాసినందువలన. ఆ పరమాత్మ స్వయంగా రాసినప్పుడు ఎక్కువ సత్యం ఆవిష్కరిస్తాడు, కవితాకల్పనలు ఉండవు, తక్కువ ఉంటాయి.